ఎందుకనంటే ఇక్కడ ఉపనిషత్తులు అంటే ఏమిటంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చొని వినేవి కాదు. కనుక ఎక్కడా కూర్చొని లేదా ఇంట్లో పడక కుర్చీలో పడుకొని హాయిగా సరదాగా ఆనందంగా న్యూస్ పేపర్ తెరగేసినట్టు తెరగేసేటువంటిది కాదు ఉపనిషత్తు. న్యూస్ పేపర్స్ అంటే ఏమిటంటే మనకి ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ అది న్యూస్ పేపర్, రేపు అది ఏమిటంటే వేస్ట్ పేపర్. ఒకవేళ ఏమంటే పేపర్ ఉందా నేను చదువుతానని అన్నావు అనుకో, నీకు 4 రోజులు తీసుకొచ్చిన వచ్చినటువంటి పేపర్ కనుక ఇస్తే ఇసిరి అవతల పారేస్తాడు, ఇవాళ వచ్చిన పేపరే కావాలి. అందుకని న్యూస్ పేపర్ ఈ రోజు న్యూసే కానీ రేపటికి వేస్ట్. కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ వేదాంత గ్రంథాలు కానీ ఇవి ఏవైనా సరే వేస్ట్ అని ఎవరైనా అంటాడా? అనలేడు. కారణం ఏమిటి? ఎప్పుడో 5000 సంవత్సరాల నాటి చెప్పినటువంటి భగవద్గీత ఈనాటికి న్యూసే, ఇంకా 10000 సంవత్సరాలకి న్యూసే, ఇంకా 1 లక్ష సంవత్సరాలకి న్యూసే, ఎప్పటికీ న్యూసే. వేస్ట్ అనేటువంటి మాట ఎప్పటికీ రావటానికే వీల్లేదు. కాబట్టి ఇలాంటి గ్రంథాలని మనం తెలుసుకోవాలి అని అంటే ఇవి అత్యంత గూఢమైనటువంటి పదాలతోటి గూఢమైనటువంటి భావాలతోటి ఉంటాయి గనక, సంస్కృత భాషలో ఉంటాయి గనక, ఆ సంస్కృత భాషలో కూడా అత్యంత నిగూఢంగా ఉంటాయి గనక వాటిని అర్థం చేసుకోవటం ఎవరంతటి వాళ్ళు ఎవరింట్లో కూర్చొని వాళ్ళు తెలుసుకోవటం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే దాంట్లో ఉన్నటువంటి లక్ష్యార్థం నీకు ఎప్పటికీ తెలిసేటువంటి అవకాశం లేదు. అలా నీకు లక్ష్యార్థం తెలియాలి అని అంటే వాటిలో ఉన్నటువంటి భావనని కరెక్ట్గా అర్థం కావాలి అని అంటే నువ్వేం చేయాలి? ఒక గురువుని ఆశ్రయించి, ఓ సద్గురువుని ఆశ్రయించి, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా ఇదిగో దీన్ని శ్రవణం చేసి తెలుసుకోవాలి. ఎందుకని? ఇది ఆత్మవిద్య, ఇది బ్రహ్మ విద్య, ఇది మానవుడిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి సమస్తమైనటువంటి దుఃఖాన్ని నివృత్తి చేసి పరబ్రహ్మాన్ని ఎరుకపరిచి ముక్తిని ప్రసాదించి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని అందించేటువంటిది. అందుకే దీన్ని గురు సమ్ముఖంలో కూర్చొని శ్రవణం చేయాలి. బాగానే ఉందండి, మరి సమీపంగా కూర్చోవాలన్నారే అనంటే అవును, సమీపంగా కూర్చోవాలి అనంటే మరీ దగ్గరగా కూర్చోవాలని అర్థం కాదు. గురువు యొక్క మనోభావాలను సరిగ్గా గ్రహించడానికి వీలుగా ఆయన యొక్క మనస్సుతో నీ మనస్సును జోడించాలి అని అర్థం. శరీరం దగ్గరగా ఉండాలి కాదు, మనసు దగ్గరగా ఉండాలి. మనసు దగ్గరగా ఉండటం అంటే ఏమిటి? మనకు తెలుసు మన శరీరం ఎక్కడున్నా మనం ఎవరినైతే తలుసుకున్నామో వాళ్ళ మనసుతో మన మనసు దగ్గరగా ఉన్నట్టు. కాబట్టి ఎప్పుడు కూడా గురువు ఏం చెబుతున్నాడో, ఏ ఉద్దేశంతో చెబుతున్నాడో, ఏ భావాలను వ్యక్తం చేస్తున్నాడో వాటిని తెలుసుకోవడానికి నీ మనసు తహతహలాడుతూ కనుక ఉన్నట్లయితే అప్పుడు గురువు యొక్క సమీపంగా ఉన్నట్టే. అయితే అలాగని ఎప్పుడు కూడా గురువు ఎక్కడో ఉండి మనం ఎక్కడో ఉంటే కుదరదు. మరి గురువు ద్వారా వింటేనే తెలిసేది. అందువల్ల సమీపంగా అంటే వీలైనంత దగ్గరగా కూర్చొని ఆ గురువుని కనిపించేటట్టుగా, గురువు మాటలు వినిపించేటట్టుగా అలా కూర్చోవాలి. దాన్ని ఇక్కడ సమీపంగా కూర్చోటము అని చెప్పడం. అలాగే కింద కూర్చోనుట అన్నారు. మరి ఏమండి కింద కూర్చోవాలంటే? నాకు దేహ బాధలు ఉన్నాయండి, ఈ కాళ్ళుకి వంగవు, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కాబట్టి నేను ఎట్లా కూర్చుంటాను కింద అని అంటే ఏమి అట్లానే కింద కూర్చోవలసినటువంటి అవసరం లేదు. కానీ నీ భావం ఎట్లా ఉండాలంటే కింద ఉండాలి, కింద కూర్చున్న భావం ఉండాలి. కింద కూర్చున్న భావం అంటే ఏమిటంటే గురువు నాకన్నా తెలియగలిగినటువంటి వాడు, నేను తెలుసుకునేవాడిని ఆయన తెలియజెప్పేటువంటి వాడు, కాబట్టి ఆయన ఉన్నతమైనటువంటి వాడు అని వినయ విధేయతలు కలిగి ఉండాలి. గురువు ఉన్నతమైనటువంటి వాడు అనేటువంటి భావన ఉండాలి. గంగ ఎప్పుడు కూడా పైనుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది, కింద నుంచి పైకి ప్రవహిస్తుంది. అలాగే ఈ జ్ఞాన గంగ, ఈ జ్ఞానం అనేటువంటి గంగ ఎప్పుడు కూడా పైనుంచి కిందకి ప్రవహిస్తుంది. కనుక గురువు ఉన్నతంగా ఉండాలి, వినేటువంటి శిష్యుడు అలా కింద ఉండాలి. ఆ ప్రకారంగా కనుక ఉన్నట్లయితే ఈ జ్ఞానం అనేటువంటిది మన యొక్క మస్తకంలోకి చేరుతుంది. ఆ విధంగా మనం వినయ విధేయతలతో ఉండి ఇదిగో ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. మరి ఈ జ్ఞాన గంగ ఉన్నతమైనటువంటి గురువుల నుంచి అజ్ఞానంలో ఉన్నటువంటి శిష్యులకి చేరాలి. అందువల్ల గురువు కన్నా తాను అధికుణ్ణి అని భావించకూడదు, అణకోగలిగి ఉండాలి, విధేయతతో ఉండాలి. ఇక కూర్చోటం అనే పదంలోని అంతరార్థం ఏమిటంటే ఒక చోట కూర్చొనిట అనేది అవసరమే. కూర్చోకుండా నేను అటు ఇటు తిరుగుతుంటానండి మీరు చెప్పండి అంటే కుదరదు. ఎందుకంటే చెప్పడం ఏమని కుదురుతేమో కానీ వాడికి వినటం మాత్రం కుదరదు, అటు ఇటు తిరుగుతా ఉండి. అందుకని కూర్చోవలసింది, కింద కూర్చో, కుర్చీ మీద కూర్చో, బల మీద కూర్చో, ఎక్కడైనా కూర్చో, మొత్తం మీద కూర్చోవలసింది. అంతేకాకుండా అసలైన అర్థం ఏంటంటే మనసు పరుగులు తీయకుండా కూర్చోవాలి. దేహం కన్నా మనసు ప్రధానం. అందుకని మనస్సు అనేటువంటిది ప్రాపంచిక విషయాల మీద పరుగులు తీస్తా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కనుక వింటే అర్థం కాదు. ఎందుకని ఏదైనా ఇక్కడ చెబుతూ ఉంటే దాన్ని వినడానికి ప్రయత్నం చేస్తుంటావు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావు. మధ్యలో మనసు కనుక ఏటోదనకు పోతే ఆ తర్వాత చెప్పేది అర్థం కాదు, కనెక్షన్ పోద్ది మధ్యలో. అందువల్ల నీ మనస్సుని ప్రశాంతంగా ఉంచి అటు ఇటు కదలకుండా ఉంచి అలా కూర్చోబెట్టి అప్పుడు వినాలి. ఇది కూర్చొనుట అంటే. అందువల్ల ఉపనిషత్తు అంటే ఇలా సమీపంగా క్రింద కూర్చొనుట అనే అర్థం వచ్చినట్టుగా ఈ ఉపనిషత్తు అనేటువంటి పేరుని ఇవ్వటం జరిగింది. ఉపనిషత్తులన్నీ కూడా వేదాలకి అంతంలో ఉన్నాయి. అంతకుముందే మనం చెప్పుకున్నాం సంహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు. అందువల్ల ఉపనిషత్తుల్ని వేదాలకి శిరస్సులు అంటారు. తలకాయ మనకి ఎంత ప్రధానమో వేదాలకు కూడా ఉపనిషత్తు అంత ప్రధానం. తలకాయ కనుక లేకపోతే వాడు ఎవడో మనం గుర్తించలేము. అలాగనే ఉపనిషత్తులు కూడా లేకపోయినట్లయితే వేదాలకు అసలు విలువ ఉండేది కాదు. అందువల్ల ఈ వేదాలకి తలకాయ లాంటివి ఉపనిషత్తులు. మరి ఉపనిషత్తులన్నీ కూడా నిజంగా వేదాలకు అంతంలో ఉన్నాయంటే అన్ని వేదాలకు అంతంలో లేవు. కొన్నేమో వేదాలకు మొదటి భాగమైనటువంటి మంత్ర భాగంలోనే ఉన్నాయి, కొన్నేమో బ్రాహ్మణాల్లో ఉన్నాయి, కొన్ని ఆరణ్యకాల్లో ఉన్నాయి, కొన్నేమో ఉపనిషత్తు భాగాలు చిత్తచివరి భాగాల్లో చాలా ఉన్నాయి. అందువల్ల అన్నిట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈశావాస్యోపనిషత్తు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ ఈశావాస్యోపనిషత్తు అనేటువంటిది మొట్టమొదటి ఉపనిషత్తు. ఇది ఎక్కడుంది? శుక్లయజుర్వేదంలో ఉన్నటువంటి మంత్ర భాగంలో ఉంది. దాన్నే సంహిత అంటారు, వాజసనేయ సంహిత. ఈ వాజసనేయ సంహితలో 40 అధ్యాయాలు ఉంటే 40వ అధ్యాయమే ఈశావాస్యోపనిషత్తు. కాబట్టి శుక్లయజుర్వేదంలో ఉన్నటువంటి వాజసనేయ సంహితలో ఇదిగో ఈశావాస్యోపనిషత్తు ఉందంటే మొదటి భాగంలో ఉంది. మరి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కేళోపనిషత్తు, ఇది బ్రాహ్మణాల్లో ఉంది.